अनेजदेकं मनसो जवीयो नैनद्येव आप्नुमं पूर्णमर्षत्
तद्धावतो ज्ञानत्येति तिष्ठत्
तद्धावतो ज्ञानत्येति तिष्ठत्
तस्मिन्नपो मातरिश्वा ददाति
तस्मिन्नपो मातरिश्वा ददाति
तदेजति तन्नैजति
तदेजति तन्नैजति
तद्दूरे तद्वन्तिके
तद्दूरे तद्वन्तिके
तदन्तरस्य सर्वस्य
तदन्तरस्य सर्वस्य
तदु सर्वस्यास्य बाह्यतः
तदु सर्वस्यास्य बाह्यतः
పరమాత్మ కదిలేది కాదు, కదలనిది కాదు. ఎందుకని? జీవుళ్ళు అనేటువంటి ఉపాధిని తగిలించుకున్నప్పుడు, అంటే ఈ జీవుళ్ళలో పరమాత్మ కూర్చొని ఉన్నప్పుడు అది కదిలేది అని మనకి అనిపిస్తూ ఉంటుంది. అంటే నిజంగా అది కదలకపోయినా జీవుళ్ళ యొక్క కదలికని దాని మీద ఆరోపిస్తూ అది కదులుతుంది అని అనుకుంటాం. ఏ ఉపాధి లేకుండా అవ్యక్తంలో పరమాత్మ ఉన్నది ఉన్నట్టుగా గనక ఉన్నట్లయితే అది కదిలేది కాదు. ఎందుకని? అది సర్వత్రా వ్యాపించి ఉంది గనక, అది లేనటువంటి చోటు లేదు గనక, అది లేనటువంటి చోటు కనీసం ఒక సూది మన మోపినంత కూడా లేదు గనక అది కదలటానికి వీలు లేదు. ఇక ఆత్మ దూరముగా ఉన్నది, దగ్గరగా ఉన్నది అని రెండు పరస్పర విరుద్ధమైనటువంటి విషయాల్ని చెప్పడం జరిగింది. అంటే దూరంగా ఉండటం, దగ్గరగా ఉండటం మన యొక్క దృష్టిని బట్టే కానీ అది దూరంగా లేదు, దగ్గరగా లేదు. అది ఎలా ఉన్నది? అంతటా ఉన్నది. అంతటా ఉన్నది కనుక దూరంగానూ ఉన్నది, దగ్గరగాను ఉంది. అంటే కేవలం అలా కాకుండా మనం అర్థం చేసుకోవటం కోసం ఇక్కడ ఉపనిషత్తు ఋషులు దీని ఒక అంతరార్థంతో ఇచ్చారు. దూరంగా ఉన్నది, దగ్గరగా ఉన్నది అని అంటే ఎవరైతే ప్రాపంచికమైనటువంటి విషయాల్లో మునిగిపోయి లౌకికమైనటువంటి వస్తువులు విషయాలు భోగాలే ప్రధానం అనుకొని వాటి కోసమే జీవితాన్ని వెచ్చిస్తూ పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా ఇక నాకు రెండవదేది అక్కర్లేదు అని పరమాత్మ వైపుకు తిరగకుండా, పరమాత్మను గురించి ఆలోచించకుండా, శాస్త్రాలు తెలుసుకోకుండా, సద్గురువుల్ని చేరకుండా, ఏమి లేకుండా కేవలం లౌకికమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళకి పరమాత్మ దూరం. అంటే కొన్ని లక్షల కోట్ల జన్మలు ఎత్తిన తర్వాత కానీ వాళ్ళకి అటువైపుకు తిరిగేటువంటి అవకాశం రాదు. అలా కాకుండా ఎవరైతే ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల కన్నా పారమార్థికమైనటువంటి విషయాలే ముఖ్యమైనటువంటివని, మనం మానవుడిగా జన్మించింది దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి అన్ని ఇచ్చి పంపించింది పరమాత్మని అందుకోవటం కోసమే, మోక్షాన్ని పొందటం కోసమే అని తెలుసుకొని ఆ మోక్షాన్ని అందుకోవాలనేటువంటి తీవ్రమైనటువంటి తపనతోటి సద్గురువుల్ని ఆశ్రయించి శాస్త్రాల్లో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని గురించి చక్కగా తెలుసుకుంటూ ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఆ ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి ఆత్మజ్ఞానాన్ని అనుభూతికి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి పరమాత్మ దగ్గర. దగ్గర అంటే ఆ జన్మలోనే పరమాత్మను అందుకోవచ్చు, రెండు మూడు జన్మల్లోనైనా సరే అందుకోవచ్చు. ఇక మూడవది, ఈ ఐదవ మంత్రంలో మూడు పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు చెప్పారు. ఆత్మ అన్నింటికీ లోపల ఉన్నది, అన్నింటికీ వెలుపల ఉన్నది అన్నారు. లోపల ఉంటే వెలుపల ఉండదు, వెలుపల ఉంటే లోపల ఉండదు. మరి ఇదేమిటంటే లోపల ఉంది వెలుపల ఉంది అన్నారు అని అంటే, పరమాత్మ సర్వత్రా ఉన్నాడు. ఆ పరమాత్మలోనే ఒక భాగం ఈ ప్రపంచం. పరమాత్మ నాలుగు భాగాలైతే ఒక భాగం ప్రపంచం, అంటే పరమాత్మే ప్రపంచం. ప్రపంచంలో ఉన్న జీవుళ్ళు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తము అణువణువు కూడా ఆ పరమాత్మే. అందువల్ల ప్రపంచమునందంతటా పరమాత్మే ఉన్నాడు. కాబట్టి పరమాత్మ అస్య సర్వస్య ఈ సమస్తమైనటువంటి ప్రపంచానికి లోపల ఉన్నాడు. మరి లోపల ఉన్నాడు అంటే బాగానే ఉంది, మరి బయట ఉన్నాడని ఎలా చెబుతామండి? మరి ప్రపంచం అంతా పరమాత్మలో ఒక భాగం కదా, మరి ప్రపంచానికి వెలుపల పరమాత్మగా ఉంది, అందువల్ల ప్రపంచానికి వెలుపల బయట కూడా పరమాత్మే ఉన్నాడు. ఈ విషయాన్నే మనం నిన్న ఒక ఉదాహరణతో చెప్పుకున్నాం. చిన్ని కృష్ణుడు మందు తిన్నాడని యశోద నోరు తెరవమంటే ఆ నోట్లో 14 లోకాలు కనిపించింది. అంటే పరమాత్మలోనే ఈ 14 లోకాలు ఉన్నాయి, అంటే ఈ లోకాలన్నింటికి వెలుపల పరమాత్మ ఉన్నాడు అని. ఈ విధంగా మనం ఈ పరస్పర విరుద్ధమైనటువంటి మూడు విషయాల్ని కూడా నిన్న మనం తెలుసుకోవటం జరిగింది. ఇక ఇప్పుడు మానవ జన్మని సార్థకం చేసుకోవాలి. నిజంగా మానవుడు వచ్చింది దేనికి అని అంటే జన్మని సార్థకం చేసుకోవటం కోసమే వచ్చింది. అలా జన్మని సార్థకం చేసుకోవాలి అనుకున్నటువంటి మోక్షార్థి జిజ్ఞాసతోటి ఎంతో తపనతోటి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. ఆ పరమాత్మ యొక్క తత్వం ఏమిటో ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఆ ఉపనిషత్తులు చెప్పినటువంటి విషయాన్ని సద్గురువుల ద్వారా మనకు అర్థమయ్యేటట్టుగా తెలుసుకోవాలా. మనకు ఏదైనా సందేహం ఉంటే ఆ గురువునే అడిగి సందేహం కూడా తీర్చుకోవాలి. ఆ ప్రకారంగా పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకోవాలి. మరి ఈశావాస్యోపనిషత్తులో ఈ 4-5 మంత్రాలు రెండు కూడా పరమాత్మ యొక్క తత్వాన్ని వర్ణించి చెప్పటం జరిగింది. అందువల్ల నిరంతర ధ్యానమగ్నులై ఈ 2 మంత్రాలని ఎవరైతే చక్కగా విచారణ చేస్తూ ఉంటారో, అలా విచారణ చేసి అందులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా అవగాహన చేసుకొని ఆ తత్వంలో నిలిచినటువంటి సాధకుడు, అంటే ఆ ఆత్మతత్వంలో నిలిచినటువంటి సాధకుడు ఈ లోకంలో ఎలా వ్యవహరిస్తాడు, తనకు ఎదురైనటువంటి జీవిత సంఘటనలన్నింటినీ కూడా ఏ ప్రకారంగా ఏ దృష్టితోటి అతడు చూస్తాడు, అంటే అతని యొక్క వ్యవహార సరళి ఎలా ఉంటుంది, అంటే అతడి నడత ఎలా ఉంటుంది, అతడి యొక్క దృష్టి ఎలా ఉంటుంది, అతడి యొక్క భావాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని రాబోయేటువంటి 2 మంత్రాల్లో మనకి తెలియజేయబోతున్నారు. 6-7 మంత్రాల్లో. మరి అటువంటి వాటిలో 6వ మంత్రాన్ని మనం ఈ రోజు తెలుసుకుందాం. 6వ మంత్రాన్ని చూడండి. యస్తు సర్వాణి భూతాని,
యస్తు సర్వాణి భూతాని
ఆత్మన్యేవాను పశ్యతి,
ఆత్మన్యేవాను పశ్యతి
భూతేషు చాత్మానం,
సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే.
సర్వాణి భూతాని,
యస్తు సర్వాణి భూతాని
ఆత్మన్యేవాను పశ్యతి,
ఆత్మన్యేవాను పశ్యతి
సర్వభూతేషు చాత్మానం,
సర్వభూతేషు చాత్మానం
తతో న విజుగుప్సతే.
తతో న విజుగుప్సతే.
యహతు ఎవరైతే, యహతు ఎవరైతే సర్వాణి భూతాని సమస్తమైనటువంటి ప్రాణికోట్లలో ఆత్మని ఏవ తననే అనుపశ్యంతి చూస్తూ ఉంటారు. యహతు ఎవరైతే సర్వాణి భూతాని సమస్తమైనటువంటి అన్ని ప్రాణికోట్లని కూడా ఆత్మని ఏవ, ఆత్మలోనే అంటే తనలోనే, ఇది రెండు అర్థాలు. ఎందుకంటే తాను ఆత్మే, ఎందుకంటే సాధన చేసినటువంటి వాడు కదా, తాను ఆత్మే, అందువల్ల తనలోనే సమస్తమైనటువంటి ప్రాణికోట్లని తనలోనే అంటే ఆత్మలోనే అనుపశ్యంతి చూస్తూ ఉంటాడు. సర్వభూతేషుచ అన్ని ప్రాణికోట్లలోనూ ఆత్మానం అనుపశ్యతి, ఆత్మనే తననే చూస్తూ ఉంటాడు, అందరిలో తనని, తనలో అందరిని. ఇది డైరెక్ట్ మాట, అందరిలో ఆత్మని, ఆత్మలో అందరిని. దానికన్నా కూడా ఆత్మని అని అంటే తనలో అనేటువంటి మాట బాగా సూట్ అవుతుంది. ఎందుకనంటే మనకి బాగా అర్థం కావటం కోసం. తాను ఆత్మ అందుకని సమస్తమైనటువంటి ప్రాణికోట్లలో తనను చూసుకుంటాడు, అలాగనే సమస్తమైనటువంటి ప్రాణికోట్లని తనలో చూసుకుంటాడు. ఎవరు? ఆత్మానుభూతిని పొందినటువంటి వాడు. అంటే ఎవరైతే ఈ ఉపనిషత్తులో చెప్పినట్లుగా సాధనలు చేసి అందుకోవలసినటువంటి పరమలక్ష్యమైనటువంటి మోక్షాన్ని అందుకున్నటువంటి వాడు తాను ఆత్మనని భావిస్తాడు గనక అందరినీ ఆత్మగానే భావిస్తాడు. కాబట్టి అందరిలో తానున్నాడు, తనలోనే అందరూ ఉన్నారు, తనకి అందరూ ఆత్మే. మనకైతే కాదు కానీ ఆయన కూడా మనకు ఆత్మ కాదు, కానీ ఆయనకి మాత్రం ఆయన ఆత్మే, అందరూ ఆత్మే. చెట్టు పుట్ట కూడా ఆత్మే, కుక్క నక్క పంది కూడా ఆత్మే, సర్వము కూడా ఆత్మే. అందుకని సమస్తమైనటువంటి ప్రాణికోట్లలో తనని చూసుకుంటాడు అంటే అక్కడ ఉంది నేనే అని. సమస్తమైనటువంటి ప్రాణికోట్లని తనలో చూసుకుంటాడు. కాబట్టి ఇలా ఎవరైతే చూసుకుంటారో తతహా, ఆ తర్వాత నా విజుగుప్సతే, అతడి దేన్ని ఎవరిని అసహించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనమైతే కొన్నిటిని చూసి అసహించుకుంటాం, కొన్నిటి మీద ప్రేమ, కొన్నిటి మీద ద్వేషం మనకుంటుంది, కానీ ఆయనకి మాత్రం అట్లా ఉండదు. ఎందుకు ఉండదు, ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. కాబట్టి ఎవరైతే సమస్తమైనటువంటి ప్రాణికోట్లని ఆత్మయందే, తన ఎందే దర్శిస్తూ, అన్ని ప్రాణికోట్లలోనూ తననే దర్శిస్తూ ఉంటాడో అటువంటి వాడు ఎవరిని చూచి కూడా అసహించుకోవాల్సినటువంటి పని ఉండదు. అతడు ఎవరిని అసహించుకోడు. చాలా తేలిగ్గా అర్థమయ్యే మాట. ఆ ఎదురుగా ఉన్నది తానే అయితే ఆయన్ని అసహించుకుంటే తనను తాను అసహించుకున్నట్టు కాదు. ఎదురుగా ఉన్నవాడిని అసహించుకుంటే అతడు తానేగా, అతడు తానే అయినప్పుడు అతన్ని అసహించుకుంటే తనను తాను అసహించుకున్నట్టే కదా. అదే ఈ మంత్రభావం అంతా. ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మ యందు నిలిచి ఉన్నది. పరమాత్మే చెప్తున్నాడు, ఏకాంశేన స్థితో జగత్తు ఇష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్తు అని భగవద్గీతలో 10వ అధ్యాయంలో 42వ శ్లోకం అంటే చిట్టు చివరి శ్లోకం, అందులో 42 శ్లోకాలు ఉన్నాయి. ఆ చివరి శ్లోకంలో చిట్టు చివరి మాట, ఇష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. ఈ జగత్తంతా కూడా నాలో ఒక్క అంశం మాత్రమే. కాబట్టి పరమాత్మలోనే ఈ ప్రపంచం, ప్రపంచం పరమాత్మలోనే ఉంది, ప్రపంచమునందంతటా పరమాత్మే ఉన్నాడు. కాబట్టి ఈ జగత్తు, ఈ జగత్తులో ఉన్నటువంటి జీవుళ్ళు అంటే సమస్తమైనటువంటి భూతాలు, సమస్తమైనటువంటి ప్రాణికోట్లు ఆ పరమాత్మ యందే నిలిచి ఉన్నవి. పరమాత్మ యొక్క సాన్నిహిత్యం కనుక లేకపోయినట్లయితే ముక్కు ద్వారా లోపలికి పోయినటువంటి ప్రాణం కూడా, ఊపిరి, ముక్కు ద్వారా లోపలికి పోయినటువంటి ఊపిరి కూడా ఆ ప్రాణిని నిలబెట్టలేదు. ఆత్మ యొక్క ఆ సన్నిహితత్వం కనుక లేకపోయినట్లు. కాబట్టి సమస్త ప్రాణులు కూడా ఆత్మ యొక్క ఆధారంతోనే నిలిచి ఉన్నాయి. అన్ని ప్రాణుల్లో ఆత్మ ఏమున్నది, ఆత్మలోనే సమస్తమైనటువంటి ప్రాణులు ఉన్నాయి. ఈ ప్రకారంగా అందరిలో ఉన్నటువంటిది ఒకే ఒక్క ఆత్మ. తనలో, ఎదుటి వారిలో, పక్క వారిలో, అందరిలో, సమస్తములో, సర్వ ప్రాణికోట్లలో కేవలం ఒక్కటే ఒక్కటైనటువంటి ఆత్మ ఉన్నది. తాను ఆత్మ, వాళ్ళు ఆత్మ, జంతువులు, పశుపక్షాదులు, క్రిమికీటకాలు అన్నీ కూడా ఆత్మే. పరమాత్మ తత్వాన్ని యథార్థంగా గ్రహించి అంటే ఇక్కడ 4-5 మంత్రాల్లో చెప్పినట్లుగా పరమాత్మ యొక్క తత్వాన్ని యథార్థంగా గ్రహించి సాధన చేసినటువంటి సాధకుడు సమస్తమైనటువంటి ప్రాణుల్ని చూచినప్పుడు ఎలాంటి దృష్టి, ఎలాంటి దృష్టి, ఆత్మ దృష్టి అది కలిగి ఉంటాడు. అతడిది ఆత్మ దృష్టి. మరి మనదండి, మనది దేహ దృష్టి లేదంటే మనోదృష్టి. మనకి దేహ దృష్టి అన్నా ఉంటుంది, మనోదృష్టి అన్నా ఉంటుంది. అంటే మనం ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క దేహాన్నన్నా చూస్తాం, లేకపోతే అతని యొక్క బుద్ధిని మనస్సుని అదన్నా చూస్తాం. దేహం కనుక అందంగా ఉంటే అందంగా ఉన్నాడు, అనాకారంగా ఉంటే అనాకారంగా ఉన్నాడు, అంగవైకల్యంతో ఉంటే అంగవైకల్యంతో ఉన్నాడు, నల్లగా ఉంటే నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉంటే తెల్లగా ఉన్నాడు అని ఇలా మనం భావిస్తాం దేహాన్ని చూచి. లేకపోతే దేహం ఎట్లా ఉన్నా అతడి యొక్క మనస్సు కనుక మంచిదైతే, అరే ఎట్లా ఉంటే ఎవరా మనిషి, ఎంత మంచోడు, అసలు ఎవరికన్నా బాధ కలిగితే చూస్తా ఊరుకోలేడు, అసలు మనసు అంతా కూడా ఎంత వెన్నపోసే అని మనం ఇట్లా అతడి యొక్క హృదయాన్ని మనస్సుని గురించి చెప్పుకుంటాం. అలా లేకుండా ఉన్నటువంటి వాడండి కఠినుడండి, కర్కోటకుడండి, ఎవడు ఎంత బాధపడుతున్నా సరే వాడికి అసలు పట్టరే పట్టదు, వాడేందో వాడి సంతోషం ఏందో వాడి గోలేందో వాడిదే అని ఇలా అంటే ఇదంతా ఏమిటనమాట, మొదటిది దేహ దృష్టి, ఇదేమో మనోదృష్టి, మరి ఆయనదో ఆత్మదృష్టి. ఆయన దేహాన్ని పట్టించుకోడు, ఆయన మనసును పట్టించుకోడు, మరి ఏం పట్టించుకుంటాడు, ఆయనకి అక్కడ ఆత్మే కనపడుతుంది, ఆత్మస్వరూపం కనపడుతుంది. మరి ఆత్మస్వరూపం కనపడ్డప్పుడు ఆత్మ అనేటువంటిది చిన్నది కానీ పెద్దది కానీ, నలుపు కానీ తెలుపు కానీ, అంగవైకల్యం కానీ అందం కానీ అనాకారం కానీ ఇలాంటి ఏమైనా ఉంటాయా, ఏముండవు. ఆత్మ అంటే అంతటా ఒక్కటే, ఎందుకని అది సూక్ష్మాతి సూక్ష్మం గనక. ఇప్పుడు ఆకాశం కూడా మంచిది చెడ్డది ఆకాశాలు ఉన్నాయి ఎక్కడన్నా, అంతా ఒకటే. కాబట్టి ఆకాశం కన్నా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాత్మలో మనం ఏది తేడాలు చూపించడానికి ఇల్లేదు. అందుకనే భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది భారతీయుల యొక్క సిద్ధాంతం. వేరువేరుగా వేరువేరుగా కనపడుతున్నా అందరినీ కూడా ఒక్కటిగా చూడాలి అనేటువంటి భావన. కాబట్టి నువ్వు కనుక ఆత్మస్థితిలో కనుక ఉన్నట్లయితే, నీవు ఆత్మగా ఉన్నట్లయితే ఎదుటి వాళ్ళందరూ కూడా ఆత్మగానే కనపడతా ఉంటారు. కాబట్టి ఈ ప్రకారంగా ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు, ఎన్ని రకాలైనటువంటి ప్రాణులు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా అన్ని రకాలైనటువంటి ప్రాణుల్ని కూడా ఒక్కటిగానే చూస్తాడు, ఎక్కడా కూడా వేరుగా చూడడు. అలా చూడకపోవటానికి కారణం ఏమిటంటే అందరినీ కూడా ఆత్మగానే భావిస్తాడు గనక అందరినీ ఆత్మగానే చూడటం జరుగుతుంది. అంతేకాదు ఈ ప్రాణులన్నింటిలో ఉన్నటువంటిది ఒకే ఒక్క చైతన్యం. నిజంగా దేహం కానీ ఇంద్రియాలు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ప్రాణాలు కానీ అన్ని కూడా జడమైనటువంటివి. ఈ జడమైనటువంటివన్నీ కూడా స్వతహాగా ఎక్కడికి కదలలేవు. అవి జడమైనటువంటివి గనక అవి ఎక్కడికి కూడా కదలలేవు. అవి కదలాలి అని అంటే వాటికి ఆత్మ చైతన్యం ఉండాలి. ఆత్మ చైతన్యం ఉంటేనే అవి పనిచేస్తూ ఉంటాయి, లేకపోతే పనిచేయవు. కాబట్టి ఆత్మదృష్ట్యా గనక చూస్తే అందరూ సమానమే. ఎందుకని, అందమైనటువంటి చెయ్యి అయినా వికారంగా ఉన్న చెయ్యి అయినా, అందమైన మనిషి అయినా వికారంగా ఉన్న మనిషి అయినా ఆత్మ చైతన్యం ఉన్నంత వరకే, ఆత్మ చైతన్యం పోతే కాల్చి బూడిద చేస్తారు, 2 కిలోల బూడిద అవుద్ది. అందరి బూడిద ఒక్కటి రకంగానే ఉంటుంది, ఎర్రటి వాడి బూడిద ఎర్రంగా, నల్లటి వాటి బూడిద నల్లంగా, అట్లా ఏమి ఉండదు, అంతా ఒక్కటిగానే ఉంటుంది. కాబట్టి ఆత్మ చైతన్యం ఉన్నంత వరకే ఈ తేడాలన్నీ కూడా. అందుకని వీటిని చూడకుండా కేవలం ఆత్మని మాత్రమే చూసేటువంటి వాడే మహాత్ముడైనటువంటి వాడు. కాబట్టి ఆత్మదృష్ట్యా అందరూ కూడా సమానులే. శరీర మనోబుద్ధుల్లో తేడాలు ఉండొచ్చు, కానీ ఆత్మస్వరూపంలో మాత్రం ఏ రకమైనటువంటి తేడా ఉండదు. ఇటువంటి ఆత్మజ్ఞానం ఉన్నటువంటి బ్రహ్మజ్ఞాని, ఆత్మజ్ఞాని తోటి ప్రాణుల్ని చూచినప్పుడు మరి ఒకళ్ళని ప్రేమించడం, ఒకళ్ళని ద్వేషించడం, ఒకళ్ళ మీద రాగం, ఒకళ్ళ మీద ద్వేషం, ఒకళ్ళంటే ఇష్టం, ఒకళ్ళంటే అయిష్టం, ఒకళ్ళంటే శత్రుభావం, ఒకళ్ళంటే మిత్రభావం, ఒకళ్ళ మీద పూజ్యభావం, ఒకళ్ళ మీద తేలిక భావం, ఇలాంటివి ఏమైనా ఉంటాయా, ఏముండవు. అందరి పట్ల సమానంగా ఉంటాడు. ఎందుకని, అందరినీ ఆత్మగా చూస్తాడు గనక, అందరినీ ఆత్మగా చూస్తాడు గనక ఒక్కటిగానే భావిస్తూ ఉంటాడు. కానీ సామాన్యులైనటువంటి వాళ్ళు, సామాన్యులైనటువంటి వాళ్ళు ఆత్మదృష్టి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆత్మాని అనుకోవట్లేదు కాబట్టి ఎదుటి వాడిని వాళ్ళు ఆత్మాని అనుకోరు. వాళ్ళకి ఆత్మదృష్టి ఉండదు, వాళ్ళకి ఉంటే దేహదృష్టి ఉంటుంది, లేకపోతే మనోదృష్టి కూడా ఉంటుంది. అలాంటిది ఉన్నప్పుడు ఆత్మని లెక్క చేయకుండా దేహాన్ని మనస్సుని చూచినప్పుడు, పై పై నామరూపాలను చూచినప్పుడు తేడా. ఎందుకంటే ఒకడికి ఉన్న పేరు ఇంకోటికి ఉండదు, ఒకడికి ఉన్న రూపం ఇంకోటికి ఉండదు, ఒకడికి ఉన్న మనస్సు ఇంకోటికి ఉండదు. ఎవడి మనసు వాడిదే, ఎవడి రూపం వాడిదే. అందుకనే ఒక్కొక్కటి చూస్తే తిట్టబుద్ధి అవుద్ది, ఒక్కొని చూస్తే మొట్టబుద్ధి అవుద్ది, ఒక్కొని చూస్తే పెట్టబుద్ధి అవుద్ది అని మన వాళ్ళు అంటూ ఉంటారు. ఈ ప్రకారంగా మహాత్ముడైనటువంటి వాడి యొక్క దృష్టి ఎలా ఉంటుందో ఇక్కడ తెలియజేస్తున్నారు. మనకి అలా ఉండకుండా ఉండటానికి కారణం ఏమిటంటే మనకున్నటువంటి ఆ దృష్టి, ఆత్మదృష్టి లేకపోవడం. ప్రక్క ఇంటి బాలుడు ఆడుకుంటూ ఆడుకుంటూ బంతిని విసిరాడు, అది వచ్చి నీకు తగిలింది, వెంటనే వాణ్ణి తిట్టావు. వాణ్ణి తిట్టే అంతటితో ఆగల, వాణ్ణే కాకుండా వాడి తల్లిదండ్రుల్ని, వాళ్ళ పెద్దోళ్ళని, నీ తండ్రి ఇట్ట, నీ తాత ఇట్ట, నీ ముత్తా తిట్ట అని అందరినీ కలిపి తిట్టేస్తా ఉన్నారు. అచ్చుబోసిన ఆంబోతులాగా వదిలేస్తారు మీ వాళ్ళందరూ కూడా, అందుకని ఇట్ట తయారయ్యావు అని మొత్తం అందరినీ కలిపి తిడతా ఉన్నాడు. ఇక రోషంతో వాళ్ళు కనుక విని తగాదాకు వచ్చారనుకో, వీళ్ళు పొట్లాడతారు. ఇది అదే మన అబ్బాయి ఉన్నాడు, అంత పసిబాలుడే, అంత 5 ఏళ్ళవాడో 4 ఏళ్ళవాడో ఉన్నాడు. వాడు కూడా బంతి ఆడుతూ ఆడుతూ వాడు కూడా బంతి సిట్టి అది మనకు తగిలింది. వాడి సిట్టి ఎక్కడ తగిలిందో వీడి సిట్టి అక్కడే తగిలింది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? వాడిని తీసుకొని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని, నాయన బంతి ఆడుతున్నావా, అబ్బాయి ఎంత బాగా ఆడుతున్నావయ్యా అని వాడిని ప్రశంసిస్తూ ఉంటాం. ఎందుకున్నావు, ఎందుకని? నీకు కూడా బాగా గర్వంగా కూడా ఉంటుంది, ఆ మా వాడు బంతి ఆట ఆడుతున్నాడు, అప్పుడే 4 ఏళ్ళకే బంతి ఆట ఆడుతున్నాడు అని. మరి ఇద్దరు ఒకే పని కదా చేసింది, ఇద్దరు ఆ బంతినే కదా వాడింది, ఇద్దరు వాడితే తగిలింది నీకు అక్కడే కదా. మరి వాడు కొట్టినప్పుడు ఎంత నొప్పో, మీ వాడు కొట్టినప్పుడు కూడా అంతే నొప్పి కదా. అయినప్పటికీ ఇద్దరిని ఒక రకంగా ఎందుకు చూడలేకపోతున్నావు? బంతదే, దెబ్బదే, అన్నీ ఒకటే. కానీ మరి వాడిని ఒక రకంగా చూచావు, వీడిని ఒక రకంగా చూచావు. ఎందుకని? ఒకడు నీవాడు, మరొకడు పరాయి వాడు. ఇది మమ్మక. నీవాడైతే ఇట్లా, పరాయి వాడైతే అట్లా. నీవాడిని కనుక కొట్టాల్సి వచ్చింది అనుకో, తప్పు చేశాడు అనుకో, అందుకని ఈ చేతిని దొప్పలాగా చేసి కొడతాడు. అదే పరాయి వాడి కనుక కొట్టాల్సి వచ్చింది అనుకో, ఆమెను సాక్షి పడతాడు. వాడికి వీపు విమానం మొత్తం అయినట్టు మొగు. అయితే మహాత్ముల యొక్క దృష్టి ఇలా ఉండదు. వీడు వాడు అనేటువంటిది ఏముండదు, తనవాళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటిది ఉండదు. అందరిలో ఉన్నది ఆ పరమాత్మ కాబట్టి అందరూ పరమాత్మ స్వరూపులే. ఎవరిని కొట్టినా పరమాత్మను కొట్టినట్టే, ఎవరిని తిట్టినా పరమాత్మను తిట్టినట్టే. అందుకని చెప్పి ఆయనకి మాత్రం ఏ రకమైనటువంటి భేద దృష్టి ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా రకరకాలైనటువంటి మట్టి బొమ్మలు, ఎందుకంటే ఈ జడస్వరూపాలు ఆ చైతన్యం కారణంగా ఇవన్నీ కదులుతూ ఉన్నాయి. అంటే ప్రధానమైనటువంటి చైతన్యమే కానీ ఈ బొమ్మలు కాదు. అందుకని బొమ్మల్ని ఎందుకు చూడటం? నేను చైతన్యాన్ని చూస్తున్నాను, నేను చైతన్యాన్ని, అది చైతన్యం, వాడు చైతన్యం, వీడు చైతన్యం అని అట్లా చైతన్యంగా చూస్తాడు. ఈ మట్టి బొమ్మల్ని ఆడించేటువంటి చైతన్యం అది ప్రధానమైనటువంటిది. అందుకనే తనకన్నా అతడు వేరు కాదు, అతడు తాను ఒక్కటే, అతడిలో తానున్నాడు, అతడు తనలో ఉన్నాడు. అదే చెప్పింది, సమస్తమైనటువంటి ప్రాణుల్లో తనని, తనలో సమస్తమైనటువంటి ప్రాణుల్ని. అంటే సమస్తం సంగతి అట్టబెట్టి ఎదురుగా వచ్చినటువంటి వాడు వాడిలో తానున్నాడు, తనలో వాడున్నాడు. అంటే ఇద్దరు ఒకటేగా, ఇద్దరు ఒకటైనప్పుడు వాడిని తిడితే వీడి తనని తిట్టుకున్నట్టేగా. అది అతడి యొక్క భావన అలా ఉంటుంది. కాబట్టి అటువంటి స్థితిలో ఎవరిని చూచినా అసహించుకునే పని లేదు, జుగుప్స లేదు. తతోన విజుగుప్సతే, నిజంగా నీలో ఉన్నదే వాళ్ళల్లో ఉన్నది వాళ్ళల్లో ఉన్నదే నీలో ఉన్నది, వాళ్ళని అసహించుకుంటే నిన్ను అసహించుకున్నట్టే. ఇప్పుడు చూడండి, మన శరీరంలో చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కుంది, నోరుంది, చెవులు ఉన్నాయి, ఇంకా రకరకాలైనటువంటి అవయవాలన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు చెయ్యి నీదే, కాళ్ళు నీదే, కన్ను నీదే, ముక్కు నీదే, నోరు నీదే, అన్ని నీవేగా, అన్ని నీవే, అన్నింట్లో ఉన్నది నీవే. కాబట్టి నీ కాలు వంకరగా ఉందనుకో, నువ్వేం అసహించుకో. ఎదుటి వాడి కాలు కనుక వంకరగా ఉంటే వాడిని మాత్రం ఏకలు చేస్తావు. నీ చెయ్యి వంకరగా ఉంటే అసహించుకో, ఎదుటివాడి చెయ్యి కనుక వంకరగా ఉంటే ఎగతాళి చేయాలనిపిస్తుంది. నీ కన్ను కనిపించకపోతే నీకేం బాధ ఉండదు, కనిపించలేదని అనుకుంటావు అంతే. నీ చెవి వినిపించకపోతే నీకు దాని మీద ద్వేషం ఏమీ లేదు. కాబట్టి ఇలా అన్నీ నేనే అనుకున్నప్పుడు ఈ తేడా అంటూ ఏముండదు. అలాగనే సమస్తమైనటువంటి ప్రాణులు నేనే, ప్రాణులన్నీ నాలోనే ఉన్నాయి, నేనే అన్ని ప్రాణుల్లో ఉన్నాను, అందరూ నేనే, నేనే అందరూ అని అనుకున్నప్పుడు ఇక ఈ ద్వేషభావన ఎందుకు వస్తుంది? రాదు. బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి సాధకుడు, ఆత్మతత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి జ్ఞాని, అంతటా ఉన్నది ఆ పరమాత్మే అని తెలుసుకున్నటువంటి వాడు గనక తనను తిట్టడానికి వచ్చినటువంటి వాడు, కొట్టడానికి వచ్చినటువంటి వాడు, లేదా తనను కుట్టడానికి వచ్చినటువంటి పురుగు, తనని బాధ పెట్టేటువంటి ఏదైనా సూక్ష్మ జీవి, ఇవి ఏవైనా సరే అందరు తనను అవమానించడానికి వచ్చినటువంటి వాడు అందరూ కూడా పరమాత్మ స్వరూపులే అని తెలుసుకున్నటువంటి వాడు గనక, తెలుసుకోవటం కాదు అనేటువంటి నిశ్చయ జ్ఞానం ఉన్నటువంటి వాడు గనక, అందరూ పరమాత్మే అనేటువంటి నిశ్చయ జ్ఞానం ఉన్నటువంటి వాడు గనక, ఆ రూపంలో తన ఎదుట ఉన్నది పరమాత్మే అని భావిస్తాడు. పరమాత్మే నా ఎదురుగా ఉన్నాడని భావించినప్పుడు ఎదురుగా ఎవడన్నా ఉన్నాయి, ఏదన్నా ఉన్నాయి, ఎదురుగా ఉన్నది పరమాత్మే అని భావించినప్పుడు ఎట్లా ఆశ్రయించుకుంటాడు, ఎట్లా ద్వేషిస్తాడు, ఎట్లా దూషిస్తాడు? కాబట్టి అది ఏమి జరగదు. పూర్వం చిన్నప్పుడు పంచదార పాకంతో కర్రకి ఆ పాకాన్ని చుట్టుకొని వస్తారు, గంట కొట్టుకుంటారు. పిల్లలందరూ కూడా వాటి దగ్గరికి పోయి తలా ఒక కార్యం అర్థం ఇచ్చి బొమ్మలు చేయించుకుంటారు. ఒకటి సైకిల్ చేయించుకుంటాడు, ఒకడు పోలీసు బొమ్మ చేయించుకుంటాడు, ఒకడు కుక్క బొమ్మ చేయించుకుంటాడు, ఒకడు పంది బొమ్మ చేయించుకుంటాడు, ఇలా రకరకాలైనటువంటి బొమ్మలు చేయించుకుంటూ ఉంటాడు. మరి ఇప్పుడు కూడా సరే, ఆ కాలంలో ఉన్నట్టు అది కాకపోయినా ఇప్పుడు కూడా ఓ స్వీట్ తయారు చేస్తారు, పంచదార పాకాన్ని తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత రకరకాలుగా దాన్ని తయారు చేస్తారు, అంటే డైమండ్ షేప్లో కట్ చేస్తారు, రౌండ్గా కట్ చేస్తారు, ముద్దగా చేస్తారు, ఇంకా దానికి ఓ యాపిల్ పండులాగా, లేకపోతే ఇంకా కొన్ని రకరకాలైనటువంటి పళ్ళు ఉన్నాయి ఆ పళ్ళలాగా తయారు చేస్తారు. ఎన్ని రకాలుగా తయారు చేసినా అక్కడ ఉన్నదంతా కూడా ఒకటే పదార్థం, మాత్రం ఒకటే. ఇంకా కొన్ని అచ్చులు ఉంటాయి, చిలక అచ్చు ఉంటే చిలకలు తయారవుతాయి, కుక్క అచ్చు ఉంటే కుక్కలు తయారవుతాయి, నక్క అచ్చు ఉంటే నక్కలు తయారవుతాయి, పంది అచ్చు ఉంటే పందులు తయారవుతాయి. అన్ని రకాలైనటువంటి బొమ్మలు చేసి రకరకాలని షోకేసులో పేర్చాడు అమ్ముకునేటువంటి వాడు. పిల్లలు పోయారు, 10 రూపాయలు ఇచ్చి నాకు అవి కావాలన్నాడు. కావాలంటే అతడు తీసి ఓ బొమ్మ ఇచ్చాడు, ఇదిగో నా అయ్యాని కుక్క బొమ్మ ఇచ్చాడు. చీచిచి నాకు కుక్క వద్దు, నాకు చిలక కావాలన్నాడు వాడు. సరే చిలక బొమ్మ ఇచ్చాడు. ఇంకొకడు వచ్చాడు, సరే ఆ పిల్లవాడికి చిలక ఇచ్చాడు, నాకు చిలక వద్దు, మా ఇంట్లో నేను కుక్కను పెంచుకోవాలంటే నా కోరిక తీరలేదు, నాకు కుక్క కావాలి, కుక్క బొమ్మ ఇచ్చాడు. సరే ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఆయన వచ్చిన తర్వాత ఒక అరకిలో అయ్యి అన్నాడు. ఎంత కిలో అంటే 200 అండి అన్నాడు. ఒక అరకిలో అయ్యి అయ్యా అన్నాడు. ఏవి ఇమ్మంటారండి అన్నాడు. ఏవైతే ఉందయ్యా, అన్ని ఒకటేగా, ఏవైతే అన్ని మొత్తం వేసేసేయి అన్నాడు. అంటే పిల్లలకి మాత్రం పై పై ఆకారాన్ని చూడటం, మరి పెద్దవాళ్ళు కనుకైతే ఆకారం ఏముంది, అసలు వస్తువు మాత్రం అదే కదా, కాబట్టి ఏదైతే ఏముందిలే, చిలక నోట్లో పెట్టుకున్నా, కుక్క నోట్లో పెట్టుకున్నా, నక్క నోట్లో పెట్టుకున్నా ఒకటే తీపి కదా, కాబట్టి అందుకని ఏదైనా పర్వాలేదులే అన్నాడు. అంటే చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఏమిటంటే తేడా, అసలైనటువంటి వస్తువుని చూస్తున్నారు పెద్దవాళ్ళు, పిల్లవాళ్ళు ఏమో వాటి యొక్క రూపాలు చూస్తూ ఉన్నారు. అలా చూసేటప్పటికల్లా అక్కడ తేడా వస్తాయి. పిల్లవాడేమో అజ్ఞాని, పెద్దవాడేమో జ్ఞాని. జ్ఞాని అంటే ఆత్మజ్ఞాని అనుకోబాకండి, లౌకిక జ్ఞాని. లౌకికంగా అజ్ఞాని, లౌకికంగా జ్ఞాని. అంటే లౌకిక విషయం తెలుసు. ఏమిటది? ఆ పదార్థం అంతా ఒకే రకమైనటువంటి తీపి గనక, ఒకే రేటు గనక, రూపాలు ఏదైతే మాత్రం ఏముంది, ఖచ్చితంగా తూకం ప్రకారం నాకు వస్తే చాలు అనుకున్నాడు ఈయమన్నాడు. అంటే అతడు రూపాలను పట్టించుకోవాల. అదే వేదాంతం దగ్గరికి వచ్చినప్పటికల్లా ఈ పెద్దవాడు కాస్త పిల్లవాడైపోతున్నాడు, అజ్ఞాని అయిపోతున్నాడు. అందుకని ఏం చేస్తున్నాడు? వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు, ఆమె అలాంటిది, ఈమె ఇలాంటిది, అదిగో అది కుక్క, ఇది పంది, ఇది పక్షి, అది పాము, ఇది తేలు అని ఈ తేడాలు చూస్తావు. కానీ ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు ఇక్కడ లౌకిక విషయాల్లో పెద్దవాడి మాదిరిగానే ఏదైతే ఉంది, పావు అయితే ఉంది, తేలు అయితే ఉంది, కుక్క అయితే ఉంది, నక్క అయితే ఉంది, మనిషి అయితే ఉంది, ఏదైతే ఉంది, అన్నీ ఒకటే కదా, అన్నీ ఆత్మే కదా అని ఆయనేమో అన్నిటినీ ఒక్కటిగా ఆత్మగా చూస్తున్నాడు. ఈయనేమో అన్నీ కూడా తీయటి వస్తువులే కదా, అన్నీ ఒకే పంచదార పాకం కదా అనుకున్నాడు. అక్కడేమో ఆయన ఆత్మానుభూతి పొరుడేమో అందరూ ఆత్మే కదా, అందరూ ఆత్మస్వరూపులే కదా అని అనుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏకత్వాన్ని చూపించాడు సామాన్యుడు. మరి ఆ ఆత్మ విషయంలో ఏకత్వాన్ని చూపిస్తున్నాడు ఈ జ్ఞాని అయినటువంటి వాడు. కాబట్టి ఈ ప్రకారంగా సామాన్యుల యొక్క దృష్టి దేహ దృష్టి, మనోదృష్టి అంటే బాహ్య దృష్టి, బయట ఏం కనపడుతుందో దాన్ని, లేదా ఏది ఊహించగలుగుతారో దాన్ని. కానీ మహాత్ములైనటువంటి వాళ్ళ దృష్టి ఆత్మదృష్టి, అందరూ ఒక్కటిగా కనిపిస్తారు. తనలో ఉన్నదే వాళ్ళల్లో ఉన్నది, వాళ్ళల్లో ఉన్నదే తనలో ఉన్నది, అందరిలో తన్నే చూసుకుంటా ఉంటాడు. కాబట్టి అసహించుకోవాల్సినటువంటి అవసరం లేదు. రోడ్డు పక్కగా వెళుతున్నటువంటి పంది మురుకు కాలువలో ఉండి జలకాలాడుతా ఉన్నా అది కూడా ఆత్మే అని చూడగలిగినటువంటి వాడు ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు. మరి దాన్ని ఎట్లా అసహించుకుంటాడు? ఇక అసహించుకోడు కదా అని చెప్పి దాని దగ్గరికి పోడు, పోతే అదేమో విసురుద్ది, ఒళ్ళంతా కూడా మురికైపోతుంది. అందువల్ల అట్లా ఏం పోడు. అందుకనే ఇతరుల్ని కూడా నీ మాదిరిగా చూడు అని మనకి మహాభారతంలో కూడా ఒక పద్యం ఉంది. ఉరులేయవి అనురించిన నరవర అప్రియము తన మనమునకు తా నొరులకు నవి సేయ కొనక పరాయణము పరమధర్మ పదములకెళ్ళను. ఇతరులకి ఏది చేస్తే, ఇతరులు నీకు ఏది చేస్తే నీకు బాధ కలుగుద్దో దాన్ని నువ్వు ఇతరులకి చేయొద్దు. ఇతరులు నీకు ఏది చేస్తే సంతోషం కలుగుద్దో దాన్నే నువ్వు ఇతరులకి చేయి, ఇదేనయ్యా పరమధర్మం అని అక్కడ విదురుడు చెప్తాడు. కాబట్టి అన్నింటా పరమాత్మను దర్శిస్తూ దేనిని కూడా అసహించుకోవద్దు అని బోధిస్తున్నది మనకి మంత్రం. మహాత్ములు ఆ ప్రకారంగా ప్రవర్తిస్తారు. కాబట్టి మనం కూడా అలా ప్రవర్తించడానికన్నా అలవాటు పడితే ఏనాటికైనా మనం కూడా ఆత్మస్వరూపంగా ఉండొచ్చు. అంటే ఎందుకు చెప్పారండి ఇక్కడ, అంటే ఎందుకు చెప్పారు, ఆత్మానుభూతి పరుడైనటువంటి వాడు ఈ లోకంలో ఎలా వ్యవహరిస్తాడో మనకి తెలిస్తే ఆత్మానుభూతి పరులం కాకపోయినా మనం కూడా అట్లా కనుక వ్యవహరించడం కనుక నేర్చుకున్నట్లయితే, ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలైనా అట్లా వ్యవహరించడం మనం నేర్చుకోవచ్చు, మనకు మనసు ఉండాలి కానీ అలా నేర్చుకోవచ్చు. అలా నేర్చుకున్నట్లయితే క్రమక్రమంగా మనకు కూడా ఆ అందరిలో ఒక్కటిగా, అందరినీ ఒక్కటిగా చూచేటువంటి అలవాటు మనకు అవుద్ది. ముందు చూడలేము. ఇప్పుడు పెద్దవాళ్ళు మహాత్ములు ఉన్నారంటే వాళ్ళని గౌరవిస్తాం, అదే చిన్నవాళ్ళు పరిగిరాని వాళ్ళు లేకపోతే ఏదన్నా చెడ్డవాళ్ళు ఉన్నారంటే వాళ్ళని అసహించుకుంటాం. కనుక ముందు కనీసం వాళ్ళనన్నా ఆత్మగా చూడటం మొదలు పెడితే ఆ తర్వాత అందరినీ ఆత్మగా చూడటం అనేది చిన్నగా అలవాటు. ఇది ఒక సాధన. ఇట్లాంటి సాధన మనం చేయటం కోసమే మనకి ఉపనిషత్తుల్లో కానీ భగవద్గీతలో కానీ చాలా సందర్భాల్లో ఇలా ఆత్మానుభూతి పరుడైనటువంటి వాడు ఎట్లా నడుస్తుంటాడు అనే విషయాన్ని చెప్తాడు. భగవద్గీత 2వ అధ్యాయంలో కూడా అదే, 2వ అధ్యాయంలో చిట్ట చివరిలో ఏం చెప్పారు, స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్పారు. స్థితప్రజ్ఞుడు అంటే ఇతడే, తాను ఆత్మను తెలుసుకొని ఆత్మానుభూతి పరుడైనటువంటి వాడే స్థితప్రజ్ఞుడు. ఆ స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు లోకంలో ఎట్లా వ్యవహరిస్తాడో 18 శ్లోకాల్లో చెప్పారు. ఎందుకనంటే అందులో ఏవో కొన్ని రకాలైనటువంటి పద్ధతుల్లో మనం వ్యవహరించి ఆ రకంగా ఉంటామేమో అనేటువంటి ఉద్దేశం. ఫలానా వాడు నేను తిట్టాడండి అని ఒకడు వచ్చి చెప్పాడట. తిట్టాడా? ఎవరిని తిట్టింది అన్నాడు. మిమ్మల్నేనండి అన్నాడు. ఓహో, మిమ్మల్ని అంటే దీన్నేగా తిట్టింది, ఈ దేహాన్నేగా తిట్టింది. నేను కూడా దీన్ని తిడతానే ఉన్నానయ్యా, ఇది అనవసరమైంది, ఈ దేహం మీద వ్యామోహం పోతే బాగుంటుంది, నేను కూడా తిడుతున్నా. ఇప్పుడు వాడు నాకు సహాయం చేశాడనమాట, చాలా మంచి పని చేశాడే అన్నాడు. మనం ఏం చేస్తాం? వాడు నన్ను తిట్టాడంటే వాడి దగ్గరికి పోతాం. ఎవరా నన్ను తిట్టావా? నీ సంగతి ఏంది? నీ బతికేంది అంటాం. మనం అనగానే నీ బతికేంది, నీ సంగతి ఏంది, నువ్వు అట్టాటువాడి విట్టాటువాడి వాడు అంటాడు. ఇది గందరగోళం. ఆయన ఏమన్నాడు? ఓ, దీన్నేగా తిట్టింది, నేను కూడా తిడుతున్నాను, నాకు సహాయం చేసేది లేదు. కాబట్టి ఈ ప్రకారంగా ఆత్మదృష్టి కనుక ఉన్నట్లయితే మనకి జీవితం కూడా చక్కగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఒకరి మీద అసహించుకోవాలి పని, రాగం కానీ, ద్వేషం కానీ, శత్రుత్వం కానీ, ఇట్లాంటివన్నీ కూడా చిన్నగా అన్ని పోతాం. కాబట్టి ఈ ప్రకారంగా మనం నడుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ చెప్పారు. మరి ఇలాంటిదే తర్వాత మంత్రం కూడా ఉంది. మరి అక్కడ కూడా ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు, ఆత్మానుభూతి పరుడైనటువంటి వాడు ఈ లోకంలో ఎట్లా వ్యవహరిస్తాడనేటువంటి విషయాన్నే ఇక్కడ చెప్పడం జరిగింది. మరి అదేమిటో మనం రేపు చెప్తాం.